తెలంగాణ రైతన్నలకు నమస్కారం. ఈ రోజు చేనుకబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ విద్యార్థులు మన కార్యక్రమానికి వచ్చారు. ఈ రోజు అంశం ఖరీఫ్ ప్రత్తి సాగులో పాటించాల్సిన సూచనలు.
ఓ మల్లేషా, యాడబోయినవరా? నీ ఆటకు యాలాపాలుండదారా? పొదుగుక్తాంది రారా, పచ్చి కాల్జేతులు కడుక్కొని ఇంత బువ్వదిందు రా బిడ్డా.
ఏమక్క, పిల్లగాడింకా రాలేదా? మావోడు కూడా రాలే, ఇద్దరు మస్తు తయారైన్రు, అస్సలే పొదుగుక్తుంది. అవునక్క, ఏం కూరండినావు?
ఆ ఏం వండుతా చెల్లే, గదే ఇంత పెసరపప్పు పోసి పచ్చిపులుచు పెట్టిన. అవును, నువ్వేం చేసినావు?
అర్రే అవ్వక్క, అసలు వచ్చిన సంగతి ఆద్మర్శన. ఇంత టమాటా కూర వండుదామంటే ఉల్లిగడ్డలు లేకపాయే, జరంత ఉంటే ఓ రెండియా రాదు?
ఆ తెస్తున్నా, ఆగు చెల్లే. ఓ చెల్లే, మొన్న అంగట్లోకి పోయినప్పుడు తీసుకోలేదానే?
ఆ అంగట్లోకి పోయినా గాని ఓ ఇద్దరు కాడ అడిగితే కిలో ఉల్లిగడ్డలు ఎంత అంటే తులం బంగారం రేట్ చెప్తాండు. ఇదేందని మీ మర్దిని అడిగితే నువ్వుకో నేను పట్నం పోయినప్పుడు తెస్తా అన్నాడు. ఆయన పోతలేడు తెస్తలేడు, ఏం చేయాలి మరి?
మరదే కాదు చెల్లే, మీ బావ కూడా గట్లనే ఉన్నాడు. పొద్దుగుకంగానే కూరైందా బువ్వైందా అని అడుగుతాడు గాని దానిలోకి ఉల్లిగడ్డలు ఉన్నాయో లేవో పట్టించుకోడు.
అగో గిట్లా తలుసుకున్నామో లేదో, గట్లా రానేవట్టే మహారాజులు. నువ్వు రెల్లా ఆవుసు.
ఏమన్నా చేనంత పచ్చగుంది, ఏమేసినవేందే?
ఏమేసినో నాకేమేరకా, సావుకారు చెట్లకు మంచిదని ఏదో ఇచ్చిండు, నేను వేసిన.
ఏం తెలియదా, గట్లెట్లేసినవానా? ఏమన్నా తెచ్చనే.
ఊళ్ళే రైతులందరికీ తెలియజేయందంటే రేపు పొద్దుగాల మా గ్రామ పంచాయతీ కాడ రైతు సదస్సు అయితంది, దానికి రైతులందరు రావాలా? హో
అగో రైతు సదస్సు ఏం తమ్మి, గదిని గురించి నేను ఇదివరకులే.
ఏం లేదన్నా, రైతు సదస్సు అంటే మా మండలం ఏవో మేడం లేదా, ఇంకో పెద్ద సార్ని తీసుకొచ్చి మా చేను మంచిగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తారు, ఇంకా మంచి లాభాలు రావడానికి ఏం చేయాలనో కూడా చెప్తారు.
గాయనెవరు మనకు చెప్పేది ఏంద్రా, మనకు తెలియదా ఏం చేయాలి నువ్వు ఏం చేయొద్దు?
ఎందుకంత కోపానికి వస్తావు? గట్లా చెప్పిండో లేదో అప్పుడే కోపమా? అన్ని నీకే తెలుసు అనుకుంటావెందుకు? జరంత పక్కనోళ్ళు చెప్పింది కూడా వింటే నీ సొమ్మేమన్నా పోతదా ఏంది?
మస్తు చెప్పినావు వదిన.
అరే నేనేమన్నానే, నేను మూరెడంత చెప్తున్నదండి, బారెడంత చెప్తున్నావు.
అబ్బా వాళ్ళ నన్నుడు కాదు, నువ్వెప్పుడన్నా నా మాట గట్ల ఇన్నావా?
ఇన్నతి మస్తు గిన్నా గాని ముందింత బుబ్బ పెడదు పా.
ఆ దానికి మాత్రం బాగా ముందుంటావు.
ఏమన్నా తయారైనావా, పోదామా మరి?
ఏడిగితమ్మి పోయేది.
ఏడుకంటవేంది, రాత్రి గంత మంచిగా చెప్పిండు కదా, మర్చిపోయినావా మళ్ళప్పుడే?
ఆ గుర్తుందిలే గుర్తుందిలే, నువ్వు వస్తలేవా మరి?
ఇదేదో చిత్రమే ఉంది కదా, యాద్ చేసిందే నేను, నాకే చెప్తున్నారా? అవుమర్ది మా చెల్లి వస్తలేదా మరి?
దానికేంది వదిన, ఊరికి మొదలే తయారైంది.
సరే సరే మాటలు ఆపురు గాని ఇక పోదాం పాన్రి.
అగో ఊరికి మొదలు తయారైనంటివి చూడు, గిడ ఎంతమంది వచ్చిర్రో.
ఆ సుత్తునలే.
నమస్తే సర్పంచ్ సాబ్. అగో సీన్ వచ్చిందంటే ఊరంతా వచ్చినట్లే, ఏవో మేడం కూడా వస్తుంది, ఇక మొదలు పెడదాం పదండి.
ఆ సర్పంచ్ గారు నమస్తే, ఇదిగోండి ఈయనే మన శాస్త్రవేత్త గారు.
నమస్తే సర్పంచ్ గారు.
ఆ నమస్తే సార్, మీకోసమే మా ఊరి రైతులందరూ ఎదురు చూస్తున్నారు.
అందుకే మీ దగ్గర నేనొచ్చా.
గ్రామ ప్రజలందరికీ నమస్కారం, మన ఊరి రైతులందరి సహకారంతో ఇన్ని రోజులు మన ఏవో మేడం గారు సలహాలు ఇచ్చారు, మరి ఈ రోజు మీ అందరికీ ఎక్కువ లాభాలు ఇంకొన్ని సమస్యలకు సమాధానాలు చెప్పడానికి మీకోసం మన శాస్త్రవేత్త గారు వచ్చారు. మీ అందరికీ మీ మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ రైతు సదస్సు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. అందరికీ నమస్కారం.
గ్రామంలోని రైతు మిత్రులకు నమస్కారం. మన గ్రామంలో చాలా మంది ప్రత్తి పంట వేశారు, కాబట్టి ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ వినయ్ శాస్త్రవేత్త గారు ప్రత్తి పంటపై పరిశోధన చేసిన వారు, కాబట్టి ఆయన చెప్పే సలహాలు సూచనలు తప్పక పాటించాల్సిందిగా కోరుతున్నాను.
అందరికి నమస్కారం, నా పేరు వినయ్. సాధారణంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు మన తెలంగాణ ప్రాంత పరిస్థితులను బట్టి మీరు పత్తి వేయడం చాలా మంచి ఆలోచన, కాబట్టి సరైన పద్ధతిలో పండిస్తే మంచి లాభాలు వస్తాయి. అలా కాకుండా మోతాదుకు మించి ఎరువేసినా, అనవసరంగా పురుగు మందులు వాడినా, పంట దశకు అనుగుణంగా నీటి వసతి కల్పించకపోయినా నష్టాలు వస్తాయి. మీకు ఎలాంటి సందేహాలున్నా నన్ను గాని మీ ఏవో గారిని గాని ఇప్పుడు అడగొచ్చు.
నమస్తే సారు, పోయినేడు నేను పత్తి వేసినప్పుడు ఆకులలో కొన్నింటికి మచ్చలు వచ్చినాయి, ఇంకెన్నేమో పచ్చగా అయిపోయినాయి, కొన్నిటికి పూతండిపోయింది, ఇదేదో రోగమని ఏవో మేడం అడుగుది మందు కొడదాం అనుకుంటే ఆమెనేమో మందు కొట్టకు ఇదేదో దాతులోపం అన్నది. నాకేమో అది తెగుళ్ళక కొడుతుంది. ఈ రెండింటిని ఎట్లా గుర్తుపట్టాలే? దానికి ఏం చేయాలి కొంచెం చెప్పొచ్చుగా?
ఈ సమస్య రైతులకే కాదు, ఒక్కోసారి మేము కూడా తేడా కనిపెట్టలేం. దేన్నైనా పరీక్ష చేశాక తెగులా లేక లోపమా చెప్పగలం. నువ్వు అన్నట్టు అది మామూలు దాతులోపం కాదు, సూక్ష్మ దాతులోపం. మామూలుగా ప్రత్తిలో 3 రకాల సూక్ష్మ దాతు లోపాలు తరచుగా కనిపిస్తాయి. దాంట్లో మెగ్నీషియము, జింకు, బోరాను, వీటికి సంబంధించిన లోపాలు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. మెగ్నీషియం విషయానికి వస్తే సాధారణంగా ముదురాకు అంచు నుంచి మధ్య భాగానికి పసుపు రంగులోకి మారుతుంది. కానీ ఈనెలు మాత్రం తర్వాత నెమ్మదిగా ఆకులు ఎర్రబడి రాలిపోతాయి. దీని సవరణకు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ను 1 లీటర్ నీటికి కలిపి పైరు వేసిన 45 రోజుల తర్వాత ఒకసారి, 75 రోజుల తర్వాత ఇంకొకసారి పిచికారీ చేసుకోవాలి. ఇక జింకు విషయానికి వస్తే సాధారణంగా మొక్క మధ్య ఆకుల మీద కనిపిస్తుంది. కొమ్మ చివరాకులు చిన్నవిగా ఉండి ముడతలు పడి కణుపుల మధ్య దూరం తగ్గిపోతుంది. దీని సవరణ కోసం ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేటును ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అంతేకాకుండా 2 గ్రాముల జింకు సల్ఫేటును 1 లీటర్ నీటికి కలిపి లోప లక్షణాలు కనిపించిన 7 నుంచి 10 రోజుల మధ్యలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక బోరాన్ విషయానికి వస్తే తీవ్రత ఎక్కువగా ఉంటే మొగ్గ దశలో పూత రాలిపోతుంది లేదా చిన్న కాయలు రాలడంతో పాటు మొక్కలు గిడసబారి ప్రధాన కాండంపై పగుళ్లు ఏర్పడతాయి. దీని సవరణ కోసం పైరు వేసిన 60 నుంచి 90 రోజుల తర్వాత 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల బోరాక్సు వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
అవు సీనన్న, మొన్న నీ చేనులో ఏదో పురుగు వచ్చిందన్నావు కదా, ఈ సారు బాగా చెప్తుండు, ఓసారి అడిగి చూడు.
సరే తమ్మి, అడుగుతున్నా ఆగు. సారు, నా పేరు సీను. ఎన్నో ఏండ్లకెళ్ళి పత్తి వేస్తున్నా, పోయినేడు నా చేనులో ఏవేవో పురుగులొచ్చి పొలమంతా ఆగమాగం చేసినాయి.
సీను, నువ్వు పాటించేది సరైన పద్ధతి కాదు. ఇలా ఏ మందు దేనికి కొడుతున్నావో తెలియకుండా కొడితే తర్వాత కొత్త కొత్త సమస్యలు, దాంతోపాటు ఇంకొన్ని కొత్త కొత్త పురుగులు వస్తాయి. నీ భాషలో సరిగ్గా చెప్పాలంటే చారణ కోడికి బారణ మసల లెక్కైతుంది. అనవసరంగా పురుగు మందులు వాడితే చిన్న చిన్న పురుగులు కూడా పెద్ద పెద్ద సమస్యలు తీసుకొస్తాయి. ఇలా ఇంకెప్పుడు చేయకు, సరేనా?
సరే సారు, మీరు చెప్పిందాక గింతుంటదని నాకు తెలియని తెలియదు. ఇంకెప్పుడు గిట్ట చేయను. అసలు ఏమేం పురుగులు వస్తాయంటారు? ఆ పురుగులు వస్తే ఇంకేమేం చేయాలి?
సాధారణంగా పత్తిలా 2 రకాల పురుగులు ఉంటాయి. 1 రసం పీల్చే పురుగులు, 2 కాయ తొలిచే పురుగులు. రసం పీల్చే పురుగులు ముందుగా దాడి చేస్తాయి, కాబట్టి వీటిలో ముఖ్యంగా దాడి చేసేవి పిండినల్లి, పచ్చదోమ. వీటి నివారణ కోసం విత్తే సమయంలోనే జాగ్రత్త వహించాలి. దానికోసం విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. లేదంటే మోనోక్రోటోఫాసు మరియు నీరు 1:4 నిష్పత్తిలో లేదా ఇమిడాక్లోప్రిటు 200 SL మరియు నీరు 1:20 నిష్పత్తిలో కలిపి ఆ ద్రావణాన్ని విత్తిన 30, 45, 60 రోజులకొకసారి లేత కాండానికి బొట్లు పెట్టినట్లయితే రసం పీల్చే పురుగులను అదుపులో ఉంచొచ్చు. దీనిలో వేప కషాయం 5% లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేసుకోవాలి. ఇక కాయతొలిచే పురుగులను అరికట్టడం కోసం ముందుగానే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా పంట మార్పిడి కూడా చేయాలి. ఎప్పుడైనా వేసవి దుక్కులు లోతుగా దున్నుకోవాలి. మొక్కజొన్నను లేదా జొన్నను కంచె పంటగా మరియు బంతిని ఎర్రపంటగా వేస్తే కాయతొలిచే పురుగులను ఎదుర్కోవచ్చు. లద్దె పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటరు నొమల్యూరాను లేదా లుఫెన్యూరాను లేదా 1.5 గ్రాముల థయోడికార్ప్ కలిపి పిచికారీ చేయాలి. 3వ దశ దాటిన లద్దె పురుగును అరికట్టడం కోసం ఎకరాకు 10 కిలోల తౌడు, 2 కిలోల బెల్లం, 750 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాసు లేదా 300 గ్రాముల థయోడికార్ప్ను వీటికి తగినన్ని నీళ్లు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని సాయంత్రం సమయంలో పొలమంతా వెదజల్లాలి.
సైంటిస్ట్ సారు, పోయినేడాది నేను కూడా పత్తి పంట వేసిన, నా చేనులో కూడా కొన్ని సూక్ష్మదాతు లోపాలు ఇంకా తెగులు కనిపించినాయి. మీరు చెప్పేందాక నాకు కూడా తెలియలే అవి తెగులని. తెగులు 8 రకాలు ఉంటాయి, అట్లనే అవి రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం చెప్పురి.
పత్తిలో చాలా రకాల తెగులు వస్తాయి. వాటిలో పంట నష్టం అధికంగా కలిగించేవి వేరుకుళ్ళు తెగులు, ఫ్యూజేరియం వడలు తెగులు. ఇక వేరుకుళ్ళు తెగులు విషయానికి వస్తే భూమిలో అధికంగా తేమ ఉన్నప్పుడు పైరు అన్ని దశల్లో ఈ తెగులు కనబడుతుంది. పడుతుంది. లేత మొక్కలు అర్ధంతరంగా ఎండిపోయి చనిపోతాయి. వడలిపోయిన ఆకులు చాలా కాలం వరకు చెట్టు పైనుండి కిందకి వేలాడుతూ ఉంటాయి. దీని నివారణ కోసం 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బన్ డీజమ్ ను లీటరు నీటి కలిపి ఆ ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల పొదల చుట్టూ నేలపై పోయాలి. ఇక ఫ్యూజేరియం వడల తెగులు విషయానికి వస్తే, వడల లక్షణాలు ఏ దశలోనే కనిపించవచ్చు. మొలక దశలో ఆశించినప్పుడు నానుడి తెగులు లక్షణాలు బాగా కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్కల ఆకులు వాడిపోయి మొదట ఈనె మధ్య పసుపు రంగుగా, తర్వాత ఎర్రగా మారి ఆకులు క్రింద నుండి పైకి ఎండుకుంటూ రాలిపోతాయి. కొమ్మలను చీల్చి చూస్తే నల్లటి బూజుతో చారలు కనిపిస్తాయి.
నమస్తే సైంటిస్ట్ సారు, ఈ తెగుళ్ళు పురుగుల గురించి నాకైతే ఎక్కువ తెలియదు. నేనైతే కలుపు తీయడానికి పోతా. మా చేనుకు కూడా కలుపు బాగా వస్తుంది, గడ్డి కూడా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా పెద్ద ఆకులు ఉన్న కలుపు కూడా ఈ మధ్య బాగా కనబడుతుంది. కలుపు తీసి తీసి యాష్టకొస్తుంది. ఏ మందులు వాడితే కలుపు రాకుండా ఉంటది?
పత్తిలో కలుపు నివారణకు సంబంధించిన విషయాలు మీ ఏవో గారికి బాగా తెలుసు, ఎందుకంటే మీ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది. ఈ సమస్యకు సమాధానం ఆమె బాగా చెప్పగలరు.
కలుపు నివారణకు విత్తే ముందు ఫ్లూ క్లోరాలిన్ 45% ఎకరాకు లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిని కలియదున్నాలి, లేదా 30% పెండి మితాలిన్ ఎకరాకు 1.3 లేదా 50% అల్లాక్లోర్ 1.5 లీటర్ల విత్తన వెంటనే గాని మరుసటి రోజున గాని వేయాలి. విత్తిన 25 నుండి 30 రోజులప్పుడు అంతర కృషి చేసి దాని అవకాశం లేనప్పుడు గడ్డి జాతి మొక్కల నివారణకు 400 మిల్లీలీటర్ల పెజలోఫాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. గడ్డి జాతి మొక్కల నివారణకు 400 మిల్లీలీటర్ల క్విజలోఫాస్ ఇథైల్ 200 లీటర్లు నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. వెడల్పాటి ఆకుల కలుపు సమస్య ఎక్కువగా ఉంటే ఎకరాకు 200 మిల్లీలీటర్ల పైరీ థయోబ్యాక్ సోడియం ను 200 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
సారు, మా పొలంలా కొమ్మకి ఉండే చివరాకులన్నీ కొంచెం పసుపచ్చగా అయి చిన్న చిన్నగా అయిపోతున్నాయి. ఆకులైతే కొంచెం మాడిపోతున్నాయి. అట్లాంటప్పుడు కొత్త చిగురు కానీ పూత కానీ వత్తలేదు. ఈ లక్షణాలన్నీ కలుపు మొక్కలు లేనప్పుడు ఎక్కువ లేవు, కానీ కలుపు ఉన్నప్పుడు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ రాకుండుండాలంటే ఏం చేయాలంటారు?
అమ్మా, మీరు చెప్పిన లక్షణాలన్నీ బట్టి చూస్తే ఇది వైరస్ సోకడం వల్ల వచ్చినట్లుంది. ఇంకా కలుపు ఉన్నప్పుడు ఎక్కువ తీవ్రతుంది కాబట్టి ఆ వైరస్ ఆ కలుపు మొక్కల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీన్ని సోకింపజేసేది తామర పురుగులు, ముఖ్యంగా వయ్యారిబామ, గడ్డి చామంతి, ఉత్తరేణి మొదలగు కలుపు మొక్కల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. దీన్నే టొబాకో స్ట్రీక్ వైరస్ తెగులు అని కూడా అంటారు. ఈ తామర పురుగుల నివారణకు అవసరాన్ని బట్టి లీటరు నీటికి ఎసిపేటు 1.5 గ్రాములు లేక థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేక ఇమిడాక్లోప్రిటు 0.3 మిల్లీలీటర్ల చొప్పున వారం రోజుల వ్యవధిలో 2 సార్లు మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి.
సైంటిస్ట్ సారు, నా పొలంలో పోయిన సంవత్సరం పూత ఇంకా పిందెలాడడం బాగా కనిపిస్తుంది. నేను అవసరమైనప్పుడల్లా నీళ్లు పెట్టినా, కానీ ఎందుకు రాలుతుందో అర్థమైతలేదు. ఏం చేయాలని కూడా అయితే అస్సలు అర్థమైతలేదు. ఏం చేస్తే ఈ పూత పిందిరాలు ఆగిపోతుందో కొంచెం చెప్పురి.
మీ పొలంలో లాగానే చాలా మంది పొలాల్లో ఈ పూత పిందిరాలనే కనబడుతుంది. దీని వల్ల బాధపడుతున్నారు. ఇది ప్రతికూల పరిస్థితుల వల్ల గాని, మొక్కల జీవన ప్రక్రియలో వచ్చే మార్పుల వల్ల, లేదా కాయ తొలిచే పురుగుల ద్వారా పత్తిలో 60-70% నష్టం వస్తుంది. దీని నివారణ కోసం నాఫ్తలిన్ ఎస్టిక్ యాసిడ్ 10 ppm ద్రావణాన్ని అనగా ప్లానోఫిక్స్ ను 1 మిల్లీలీటర్ల మందును 4-5 లీటర్ల నీటిలో కలిపి విడిగా గాని లేక 1-2% డయమోనియం ఫాస్ఫేట్ లేదా యూరియా ద్రావణంలో కలిపి గాని 1-2 సార్లు 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. సాగునీటి వస్తి ఉన్న పరిస్థితుల్లో అధిక వర్షాలతో పాటు నత్రజని ఎరువులు అధిక మోతాదులో వేయడం వల్ల కాయ కొమ్మలు ఏర్పడి పిండి పదార్థంలో ఎక్కువ భాగం కొమ్మల అభివృద్ధికి ఉపయోగపడి పూత, కాయలు, పిందే రాలను తగ్గుతుంది. బీటీ పత్తిని సాగు చేసినప్పుడు పూత, పిందే మరియు కాయ బాగా తయారయ్యే దశలో పైపాటి ఎరువులుగా DAP లేదా యూరియాను 2% ద్రావణంగా లేదా 1% పొటాషియం నైట్రేటు 7-10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.
ఇప్పటి వరకు మన ఏవో మేడం గారు మరియు మన శాస్త్రవేత్త గారు చెప్పింది బాగా విన్నారు కాబట్టి విన్నది మరి ఒక చోట ఇంకో చోట విడిచి పెట్టకుండా బాగా పాటించితే కొంచెం మంచిగా ఉంటది. నేను కూడా ఒక రైతునే కాబట్టి నేను కూడా అవన్నీ పాటించి అందరం కలిసి సమిష్టిగా లాభాలు పొందుదాం. మరి ఈ రైతు సదస్సు కార్యక్రమానికి వచ్చి అందరూ విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు. మన ఏవో మేడం గారికి ఇంకా మన శాస్త్రవేత్త గారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.
విన్నారు కదా, ఇప్పటికైనా ఇవన్నీ పాటించి బాగుపడదాం, మంచి లాభాలు పొందుదాం. ఏమంటారయ్యా?
ఇంకేమంటాం, సరే అంటాం.
ఇవ్వండి ఈ వారం చేను కబుర్లు. విన్నది మీతో పాటించుకోకుండా నలుగురికి పంచండి. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్లీ కలుద్దాం. సెలవు. ఇందులో అరుణగా సుస్మిత, సీనుగా శివావి, పద్మగా ఉమారాణి, దేవన్నగా తిరుమల్, ఏవోగా స్వాతి, సైంటిస్ట్ గా వినయ్, సర్పంచ్ గా కార్తీక్, సీను భార్యగా అరుణ, దేవన్న భార్యగా పద్మ పాత్రలు పోషించారు.
ప్రకృతి గణేశునికి నిమజ్జనం. పర్యావరణానికి పండుగ గణేష్ చతుర్థి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగ. ఆ రోజున గణేశుణ్ణి ప్రతిష్ఠించుకుని 21 పత్రి పుష్పాలతో అలంకరించుకుని 10 రోజుల పాటు పూజించి 10వ నాడు నీటిలో నిమజ్జనం చేస్తారు. ఆ ఆచారం వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథం, ఆ పత్రి పుష్పాలలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలిసి సూక్ష్మ క్రిమి రహితం చేసి శుద్ధి చేస్తాయని ప్రతీక. ఈ కాలక్రమేణా మట్టి విగ్రహం స్థానంలో రసాయన రంగులు అద్దిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం వాడుకలోకి వచ్చింది. దీనిని నిమజ్జనం చేసినప్పుడు నీరు నీటి వనరులు కలుషితమవుతాయని ఎన్నో అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
ఈ సమస్యకు పరిష్కారంగా జాతీయ వ్యవసాయ నవకల్పన పథకం, సహజ రంగుల విలువల సమాహారం అనే పరిశోధన ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధీనంలోని గృహ విజ్ఞాన కళాశాల వారు ప్రకృతి గణేశుని రూపొందించారు. ప్రకృతి గణేశుడు అంటే సహజ రంగులద్దిన మట్టి గణేశ విగ్రహం. ప్రకృతి గణేశుని నిమజ్జనం చేయడం వలన పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. విగ్రహాన్ని చేయడానికి వాడే మట్టి సారవంతమైన బంకమన్ను. దాని మీద అద్దె రంగులు, వివిధ మొక్కల భాగాల నుండి సంగ్రహించినటువంటి రంగులు, ఇవి రెండు నీటిలో వెంటనే కరిగిపోతాయి. అంతేకాకుండా సహజ రంగులలో ఉండే ఔషధ గుణాలు నీటిని శుద్ధీకరిస్తాయి, తద్వారా నీటిలో ఉండే జీవరాశులను సంరక్షిస్తాయి.
ఈ మట్టి విగ్రహాలను కొనుగోలు చేయాలనుకునే వారు ఆర్డర్ ఫామ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వివరాలకు ecoganesh2015@gmail.com. అంతేకాకుండా మరిన్ని వివరాలకు www.vigyanasadita.com/eco-ganesh.php అనే వెబ్ పేజ్ ను సందర్శించండి.
ఈరోజు బట్టలపై మరకలు మరి దాన్ని తొలగించే విధానాలు తెలుసుకుందాం. మామూలుగా బట్టల వాడకంలో మరకలు పడడం సహజం. అయితే మరకలు పడినప్పుడు వీలైనంత త్వరగా తొలగించడం మంచిది. మరక పడిన 12 గంటల్లోగా తొలగించకపోతే మరకలు దుస్తులను గట్టిగా పట్టుకుంటాయి. ఒకేసారి ఎక్కువసేపు మరకను తొలగించే ప్రయత్నం చేసే కంటే ఎక్కువ సార్లు కొద్ది కొద్దిగా తొలగించాలి. ఉడకబెట్టడం ద్వారా తెల్ల దుస్తులపై మరకలను తొలగించవచ్చు, కానీ రంగు బట్టలను ఉడికించరాదు. ఎందువల్లనంటే రంగు వెలిసిపోవచ్చు, కనుక రంగు బట్టల కొరకు గోరువెచ్చని నీరు వాడాలి. మరి ఏ మరక పడినప్పుడు ఏ విధంగా మరక తొలగించుకోవచ్చో తెలుసుకుందామా? మామూలుగా తెలుసో తెలియకో రక్తం మరకలు సంభవిస్తాయి. అలా పడినప్పుడు కంగారు పడకుండా వెంటనే కొంచెం ఉప్పు తీసుకుని ఈ చల్లని ఉప్పు నీటిలో 1 గంట సేపు నానబెట్టాలి. గోరువెచ్చని సబ్బు నీటిలో బాగా ఉతకాలి. అంతే, ఇక రక్తం మరక మటుమాయమైనట్లే. సర్వసాధారణంగా చీరలపైన కానీ చిన్న పిల్లల దుస్తులపై కానీ పొరపాటున పాన్ మరకలు పడే అవకాశం ఉంది. అలా పాన్ మరకలు పడినప్పుడు గాబరా పడకుండా సున్నపు ముద్దను మరకపై ఉంచి ఆరనివ్వాలి. తర్వాత బ్రష్ చేసి మరకపై వేడి నీళ్లు పోస్తే మరక మాయమవుతుంది. సున్నం ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది కదండి. ఈసారి రోడ్డు మీద కానీ బస్సులో కానీ ఎవరి వలనైనా పొరపాటున ఇలా మరక పడితే వాళ్లపై అరవకుండా ఈ చిట్కాని పాటించవచ్చు. అరవకపోతే వాళ్ళు తప్పు తెలుసుకోలేరు కదా అనుకోకండి. తప్పకుండా వాళ్ళు ఈసారి ఆలోచిస్తారు, బహిరంగ ప్రదేశాలలో జాగ్రత్త పడతారు. పొద్దున్న లేవగానే మన అమృతం గొంతులో పడకపోతే ఏ పన్నైనా చేయగలమా? అమృతం అంటే ఏంటి అని అనుకుంటున్నారా? కాఫీ లేదా టీ అండి. ఎంత జాగ్రత్తగా టీ లేదా కాఫీ తాగుతున్నప్పటికీ ఎక్కడోకొక్కడ ఒక చిన్న కాఫీ లేదా టీ మరకలు పడుతూనే ఉంటాయి. అలా పడినప్పుడు అశ్రద్ధగా ఉండకుండా ఆ మరకపై కొద్దిగా బోరాక్స్ పౌడర్ ని రుద్ది వేడి నీటిని 10 నుండి 12 అంగుళాల ఎత్తు నుండి పోయాలి. తర్వాత చూడండి, మరక అదృశ్యమైనట్లే. అప్పుడు ఇక్కడ నుండి ప్రశాంతంగా మెల్లగా మనకిష్టమైన టీ లేదా కాఫీని ఆస్వాదిస్తూ తాగొచ్చు. ఏ కవిత రాయాలన్నా, ఏ కథ అల్లాలన్నా, ఇంకా ఏ సంతకం చేయాలన్నా, ఇంకా ఏదైనా సరే ఒక పేపర్ మీద పెట్టాలన్నా మన చేతిలో ఉండాల్సింది పెన్. తెలియకుండానే మన బట్టలపై ఇంకు మరకలు పడుతూనే ఉంటాయి. అటువంటి సమయంలో ఏం చేయాలంటే పడిందంటే వెంటనే పేపర్ పై అద్దాలి. మరక పడినంత వరకే నీటిలో పెట్టి తీసివేయాలి. తర్వాత పాలలో కానీ నిమ్మరసం ఉప్పు కలిపిన నీటిలో కానీ ఉంచి ఎత్తు నుండి మరకపై నీటిని పడేలా చేయాలి. ఆ తర్వాత మామూలు సబ్బుతో ఉతికితే మరక ఇంకా కనిపించదు. ఇప్పుడు నేను చెప్పబోయే మరక సర్వసాధారణమైన మరకండి. పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే వరకు వంట రూమ్ లోనే అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. ప్రతి అవసరానికి వంట రూమ్ కే వెళ్దాం. ఇలా ఇంత ఎక్కువసేపు వంట రూమ్ లోనే గడుపుతుంటే ఎటువంటి నూనె మరకలు కానీ కూరగాయల మరకలు కానీ పడవంటారా? ఎంత జాగ్రత్తగా ఉన్నా మరక ఖచ్చితంగా పడుతుంది. అలా మరక పడినప్పుడు మన ఇంట్లోనే దొరికే ముగ్గు పిండిని కానీ టాల్కం పౌడర్ ని కానీ మరకపై రుద్దాలి. తర్వాత వెచ్చని సబ్బును ఇట్లా ఉతికి తీయండి. ఇక మరకలు లేకపోతే ఆశ్చర్యపోనక్కర్లేదు. మన రాష్ట్రంలో కష్టపడని వారు ఎవరుంటారండి? అటు రోడ్లు వేసే వారి దగ్గర నుండి ఇటు లారీలు, ట్రాక్టర్లు, స్కూటర్లు, ఇంకా బస్సులు నడిపే వారి వరకు పొద్దున్నుండి రాత్రి వరకు జీవనోపాధి కోసం అందరూ కష్టపడుతూనే ఉంటారు. అయ్యో మరకలు పడతాయేమో అని కూడా ఆలోచించకుండా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలుసు గ్రీసు తారు మరకలు పడినప్పుడు బట్టలు ఉతకడం ఇంకెంత కష్టమో అని. అటువంటి వారికే ఈ చిట్కా. కిరోసిన్ లేదా పెట్రోల్ లో కొద్దిసేపు నానబెట్టి ఉతికాం అనుకోండి, ఇక మామూలుగానే బట్టలు ఉండిపోతాయి. ఏ మరకలు కనిపించవు. కొన్నిసార్లు కొన్ని మరకలు పడితే అలాగే ఉండిపోతాయి. అలాగే ఉండే మరకల్లో ఒకటి పసుపు మరక. ఇక దీనికి కూడా పరిష్కారం ఉండనే ఉంది. ఏంటంటే సర్ఫ్ ను ముద్దుగా చేసి కాసేపు ఆ మరకపై అలా రాసి ఉంచాలి. తర్వాత మామూలుగా ఉతికి జారించిన తర్వాత పచ్చని మొక్కలపై ఆరివేయాలి. బట్టలపై పసుపు మరక అసలు కనిపించదు. మట్టి మసి మరకలు కూడా సర్వసాధారణమైన మరకలే. అలా మరకలు పడినప్పుడు మన వంటింట్లో దొరికే ఆ బంగాళదుంప ముక్కను ఈ మట్టి మసి పడిన మరకలపై బాగా రుద్దాలి. తర్వాత వేడి నీటిలో ఉతకాలి. మట్టి మసి మరకల నుండి ఉపశమనం కలుగుతుంది. మరకలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కాలర్ పై పడిన మరకలు. స్కూల్ యూనిఫామ్ దగ్గర నుండి ప్రతి ఒక్క కాలర్ ఉన్న షర్ట్ పై ఈ మరక ఖచ్చితంగా పడుతుంది. ఈ కాలర్ పై ఉన్న మురికి పోవాలంటే కొద్దిగా సున్నం పొడి తీసుకోవాలి. తర్వాత ఈ పొడిని మరకపై బాగా రుద్దాలి. కాసేపు తర్వాత ఉతకాలి. ఇలా చేయడం ద్వారా కాలర్ పై ఉన్న మురికి మరకలు తొలగించవచ్చు. ఇంకో ప్రయత్నం కూడా చేయవచ్చు అండి. అదేంటంటే మన ఇంట్లో షాంపూ ఉంటుంది కదా, ఆ షాంపూని ఒక టూత్ బ్రష్ పై వేసి కాసేపు ఆ మరకలపై బాగా రుద్దాలి. ఇంక మరకలు ఎలా పోవాలో తెలుసుకున్నాం. మరి బాల్ పెన్ ఇంక మరకలు పోవాలంటే ఎలా? మనకు రోజు లభ్యమయ్యే వస్తువుతోనే ఈ మరకను పోగొట్టవచ్చు. అదేంటో తెలుసా? పాలు. అవునండి, పాలే. బాల్ పెన్ ఇంక మరకలు పోవాలంటే ఆ మరక బట్టను పాలలో తడిపి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత సబ్బు నీటితో ఉతకాలి. అలా చేయడం ద్వారా మరకను సులభంగా పోగొట్టవచ్చు. ఇంటిని ముస్తాబు చేయాలన్నా, అలంకరించాలన్నా, కొత్తింట్లోకి ప్రవేశించాలన్నా, ఏ వస్తువునైనా సుందరవంతంగా తీర్చిదిద్దాలన్నా మనం ఖచ్చితంగా పెయింట్ వేస్తాం కదండి. మరి పెయింట్ వేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎన్ని పాటించినా పెయింట్ బట్టలకు అంటుకోదాన్ని అనుకుందాం. ఒకవేళ పొరపాటున అంటుకుంటే ఏం చేయాలో నేను చెప్తాను. మన ఇంట్లో ఉండే కిరోసిన్ కానీ టర్పెంటైన్ ఆయిల్ లో కానీ కాసేపు అలానే నానబెట్టాలి. తర్వాత సబ్బు నీటిలో ఉతకాలి. అంతే, ఇంకా పెయింట్ మరకలు కనిపించవు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాలిన మరక పోవాలంటే ఏం చేయాలో తెలుసా? మీకు తెలిసే ఉంటుంది అనుకోండి, కానీ నాకు ఒక చిట్కా తెలుసు. అదేంటో తెలుసా? మన ఇంట్లో ఎప్పుడూ ఉండే గంజి. గంజితోనా? ఎలా అనుకుంటున్నారా? ఏం లేదండి, గంజి పొడిని కానీ గంజిని కానీ తీసుకోవాలి. ఈ మిశ్రమంలో మరకను 1/2 గంట సేపు నానబెట్టాలి. తరువాత సబ్బుతో ఉతకాలి. ఇక మరక మటుమాయమైనట్లే. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నాక బట్టలకు మరకలు ఉండవంటారా? నేనైతే అసలు మరకలు లేని బట్టలు ఉండవంటాను. ఎందుకంటే ఆడుకోవడానికి ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంటారు, తుప్పు మరకలు పడుతూనే ఉంటాయి. ఇక గనుల్లో పనిచేసే వాళ్ళు కూడా మరకలు బారిన పడుతూనే ఉంటారు. అలాంటి సందర్భాలు ఈ మరకలను పోగొట్టాలంటే మన ఇంట్లో ఎప్పుడు ఉండే పదార్థాలను వాడుకోవచ్చు. అవేంటో తెలుసా? నిమ్మకాయ, టొమాటో. నిమ్మకాయలు ఎన్నో వాటికి ఉపయోగిస్తారు. అలాగే ఈ మరకలకు కూడా నిమ్మకాయని ఉపయోగిస్తారు. అదెలా అంటారు? అదెలా అంటే నిమ్మరసాన్ని ఆ మరకపై బాగా రుద్దాలి. కాసేపు అలాగే నానబెట్టినా కూడా మంచి ఫలితం ఉంటుంది. టమాటాను కూడా ఇలానే రుద్ది కాసేపు నానబెట్టాలి. ఇలా చేయడం ద్వారా బట్టలపై ఉన్న తుప్పు మరకను తొలగించవచ్చు. వర్షాకాలం వచ్చినా ఇంకా ఆరేయడానికి సమయం కుదరదనుకున్నప్పుడు బట్టలను అలాగే పెట్టేస్తుంటాం. కొన్నిసార్లు అవి ఆరినా మరికొన్నిసార్లు బట్టలపై ఆ నాచు మరకలు అలానే ఉంటాయి. అలాంటప్పుడు నిమ్మకాయను ఉపయోగించవచ్చు. చెప్పాను కదండి, నిమ్మకాయను పలు రకాలుగా దివ్య ఔషధం అని కూడా పిలుస్తారని. అలాగే బట్టలు కూడా నిమ్మరసాన్ని తీసి ఉప్పుతో కలపాలి. ఈ మిశ్రమాన్ని ఆ నాచు మరకపై బాగా రుద్దాలి. తర్వాత ఆరవేయాలి. అంతే, ఇలా చేస్తే ఆ మరకను తొలగించవచ్చు. ఎండాకాలం వస్తే చాలు, బట్టల మీద బట్టలు మారుస్తూ ఉంటాం, చెమట మరకలు అలానే ఉండిపోతాయి. ఈ సమయంలో బట్టలను సబ్బు నీటిలో బాగా నానబెట్టాలి. తర్వాత ఆరివేయాలి. ఇలా చేయడం ద్వారా చెమట మరకలను తొలగించవచ్చు. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నాక మూత్రం మరకలు ఉండవంటారా? కొందరు పక్క తడుపుతూనే ఉంటారు. ఆ మరకలను నిర్లక్ష్యం చేస్తే అలానే ఉంటాయి, మీ ఆరోగ్యానికి హాని కూడా. వాటిని తొలగించాలంటే ముందుగా గోరువెచ్చని నీళ్లు తీసుకుని దాంట్లో ఉప్పు కలపాలి. కాసేపు ఆ మరకబట్టను ఈ వేడి నీటిలో నానబెట్టాలి. తర్వాత సబ్బుతో బాగా ఉతకాలి. ఇలా చేయడం ద్వారా మరకలు పోతాయి, అలాగే ఇన్ఫెక్షన్ సోకకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఏ సందర్భం వచ్చినా, ఏ పెళ్లి జరిగినా, ఏ శుభకార్యం జరగబోతుందన్నా మహిళలు అమ్మాయిలు మెహందీలు గోరింటాకులు పెట్టుకోవాల్సిందే. వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ ఎక్కడోకక్కడ గోరింటాకు మరకలు ఉండిపోతాయి. అలాంటి మరకలు తొలగించడానికి నా దగ్గర ఒక చిట్కా ఉంది. అదేంటో తెలుసా? పాలు. నిజమండి, పాలే. పాలు ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు బట్టలను కూడా కాపాడుతాయి. అదెలాగో తెలుసా? గోరువెచ్చని పాలలో ఈ మరక అంటుకున్న బట్ట ముక్కను అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత సబ్బు నీటిలో ఉతికి శుభ్రం చేయాలి. ఇలా చేయడం ద్వారా మరక కనిపించదు. ఇప్పటి వరకు రక్తం మరక, పాన్ మరక, కాఫీ టీ మరకలు, ఇంకు మరక, నూనె, కూర మరకలు, గ్రీస్ తారు మరకలు, పసుపు మరక, మట్టి మసి మరకలు, కాలర్ పై ఉన్న మురికి, బాల్ పెన్ ఇంకు మరక, పెయింట్ మరక, కాలిన మరక, తుప్పు మరక, తడి బట్టలపై వచ్చే నాచు మరక, చెమట మరక, మూత్రం మరక, గోరింటాకు మరక. మరి వాటిని తొలగించే విధానాలు తెలుసుకున్నాం కదండి. చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా బట్టల నాణ్యతను కాపాడుకోవచ్చు. మరకలు పడ్డాయి కదా అని వృధా చేయకుండా ఇలాంటి తొలగించే విధానాలు ప్రయత్నించడం ద్వారా ఇంకొంతకాలం వాడుకోవచ్చు. ఇంకా మరకలు పోవట్లేదని ఎక్కువ నీటిని కూడా వృధా చేస్తాం. అలాంటప్పుడు ఈ చిట్కాలను వాడి నీటిని కూడా పొదుపు చేయవచ్చు. నీటిని పొదుపు చేసి నీటి వృధాను అరికట్టవచ్చు. మరకలను వదిలించడానికి ఏవేవో కొనకర్ లేకుండా మన చుట్టూ మన ఇంట్లోనే దొరికే వాటిని ఉపయోగించుకొని మరకలను సులభంగా వదులుకోవచ్చు. పై చెప్పిన చిట్కాలను మీరు పాటించి అందరికీ తెలియజేస్తారు కదూ. తెలుసుకున్న జ్ఞానాన్ని మనతో పాటు అందరికీ తెలియజేయడం ద్వారా అందరూ తెలుసుకుంటారు, ఉపయోగించుకుంటారు కూడా. ఈ వారం బట్టలపై మరకలు తొలగించే విధానాలు తెలుసుకున్నాం కదండి. మరో వారం మరో కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
ప్రకృతి గణేశునికి నిమజ్జనం.
పర్యావరణానికి పండుగ గణేష్ చతుర్థి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగ. ఆ రోజున గణేశుని ప్రతిష్ఠించుకుని 21 పత్రి పుష్పాలతో అలంకరించుకుని 10 రోజుల పాటు పూజించి 10వ నాడు నీటిలో నిమజ్జనం చేస్తారు. ఆ ఆచారం వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథం ఆ పత్రి పుష్పాలలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలిసి సూక్ష్మ క్రిమి రహితం చేసి శుద్ధి చేస్తాయని ప్రతీక. ఈ కాలక్రమేణా మట్టి విగ్రహం స్థానంలో రసాయన రంగులు అద్దిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం వాడుకలోకి వచ్చింది. దీనిని నిమజ్జనం చేసినప్పుడు నీరు నీటి వనరులు కలుషితం అవుతాయని ఎన్నో అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
ఈ సమస్యకు పరిష్కారంగా జాతీయ వ్యవసాయ నవకల్పన పథకం సహజ రంగుల విలువల సమాహారం అనే పరిశోధన ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధీనంలోని గృహ విజ్ఞాన కళాశాల వారు ప్రకృతి గణేశుని రూపొందించారు. ప్రకృతి గణేశుడంటే సహజ రంగులద్దిన మట్టి గణేష విగ్రహం. ప్రకృతి గణేశుని నిమజ్జనం చేయడం వలన పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. విగ్రహాన్ని చేయడానికి వాడే మట్టి సారవంతమైన బంకమన్ను. దాని మీద అద్దె రంగులు, వివిధ మొక్కల భాగాల నుండి సంగ్రహించినటువంటి రంగులు, ఇవి రెండు నీటిలో వెంటనే కరిగిపోతాయి. అంతేకాకుండా సహజ రంగులలో ఉండే ఔషధ గుణాలు నీటిని శుద్ధీకరిస్తాయి, తద్వారా నీటిలో ఉండే జీవరాశులను సంరక్షిస్తాయి.
ఈ మట్టి విగ్రహాలను కొనుగోలు చేయాలనుకునేవారు ఆర్డర్ ఫామ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వివరాలకు ecoganesh2015@gmail.com. అంతేకాకుండా మరిన్ని వివరాలకు www.vigyanasadhita.com/eco-ganesh.php అనే వెబ్ పేజ్ను సందర్శించండి.